ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ನಾರಾಯಣಂ ಪದ್ಮಭುವಂ ಶಕ್ತಿಂ ಶಕ್ತಿಂಚ ತತ್ವತ್ರಪರಾಶರಂಚ ವ್ಯಾಸಂ ಶುಕಂ ಗೌಡಪದಂ ಮಹಾಂತಂ ಗೋವಿಂದ ಯೋಗೀಂದ್ರ ಮಧಾಸ್ಯ ಶಿಷ್ಯಂ ಶ್ರೀಶಂಕರಾಚಾರ್ಯ ಮಧಾಸ್ಯ ಶ್ರೀಶಂಕರಾಚಾರ್ಯ ಮಧಾಸ್ಯ ಪದ್ಮಪಾದಂಚ ಹಸ್ತಾಮಲಗಂಜ ಶಿಷ್ಯಂ ತಂತೋಟಕಂ ವಾರ್ತಿಕಕಾರಮಿಜ್ಞಾನ್ನು ಅಸ್ಮದ್ಗುರೂನ್ನು ಸಂತತಮಾನತೋಸ್ಮಿ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಯದವಿದ್ಯಾವಿಲಾಸೇನ ಭೂತಭೌತಿಕಚೇಷ್ಟಯಃ ತನ್ನೌಮಿ ಪರಮಾತ್ಮಾನಂ ಸಚ್ಚಿದಾನಂದ ವಿಗ್ರಹಂ ಶಂಕರಂ ಶಂಕರಾಚಾರ್ಯಂ ಕೇಶವಂ ಬಾದರಾಯಣಂ ಸೂತ್ರಭಾಷ್ಯಕೃತೌ ವಂದೇ ಭಗವಂತೌ ಪುನಃ ಪುನಃ. ಭಾರತೀ ಕರುಣಾಪಾತ್ರಂ ಭಾರತೀ ಪದಭೂಷಣಂ ಭಾರತೀ ಪದಮಾರೂಢಂ ಭಾರತೀ ತೀರ್ಥಮಾಶ್ರಯೇ ವಿದ್ಯಾವಿನಯ ಸಂಪನ್ನಂ ವೇದರಾಗಂ ವಿವೇಕಿನಂ ವಂದೇ ವೇದಾಂತ ತತ್ವಜ್ಞಂ ವಿಧಿಶೇಖರ ಭಾರತೀಂ. ಬ್ರಹ್ಮಶ್ರೀ ಮುರಿಗೊಂಡ ವಂಶತಿಲಕಂ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರೋದ್ಭವಂ ಶಿಷ್ಯಾರಾಧಿತಪಾದ ಪದ್ಮಯುಗಳಂ ವಿಜ್ಞಾನವಾರಾನ್ನಿಧಿಂ ಅದ್ವೈತಾಮೃತಪಾನ ನಿತ್ಯರಸಿಕಜ್ಞಾನಸ್ವರೂಪಂ ವಿಭುಂ ಶ್ರೀಮದ್ವೆಂಕಟರಾಮಶಾಸ್ತ್ರಿ ವಿಭುಧಂ ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರುಂ ವಂದೇ ಸದಾ ಸದ್ಗುರುಂ. ಸಭಾಜೈ ನಮಃ. ಮಹಾಪರ್ವ ದಿವಸವು ಅಕ್ಷತೃತೀಯ. ಭಗವತ್ಪಾದರ ವಾರಿ ಸಾಧನ ಪಂಚಕಂಲೋ 40 ಉಪದೇಶಾಲಲ್ಲೋ ಮೊಟ್ಟಮೊದಟಿ ಉಪದೇಶವು ವೇದೋನಿತ್ಯಮಧೀಯತಾಂ, ಚಿಟ್ಟ ಚಿವರಿ ಉಪದೇಶವು ಅಥ ಪರಬ್ರಹ್ಮಾತ್ಮನ ಸ್ಥೀಯತಾಂ. ಮೊತ್ತ 40 ಉಪದೇಶ. అంటే ముందర వేదాధ్యయనము లేనిది, అందులో చెప్పబడినటువంటి కర్మానుష్ఠానము లేనిది, ఆ తురీయ పురుషార్థమైనటువంటి మోక్ష పురుషార్థం సిద్ధించదు. అన్నిటికీ మూలం అదే వేదయోఖిలో ధర్మమూలం. అలాంటి వేద పండితులు ఒకచోట సమావిష్టులు కావటం, ఈ పర్వదివసాన ఇక్కడ ఆరేపల్లి వారి సభ జరగటం రెండు రోజులు బట్టి, శ్రీ హరిప్రసాదరావు గారు కూడా వీరసభను నిర్వహించడం, వాళ్ళందరి యొక్క ఆశీస్సులు, దానిలో ఉండేటువంటి అనేక రూపాలు, పదము క్రమము జటాఘన ఇప్పుడు మామూలుగా అనుకుంటుంటాం, మాలా రేఖా ధ్వజం దండం అని మరొక 4 కూడా ఉన్నాయి, ఈ మొత్తం 8. ఈ 8 కలిస్తే అవధానం అని అవుతుంది. ఇవి ఆ పదచమత్కృతులన్నీ కూడా మనకి కర్ణపేయంగా పొద్దున్నీ అవిచ్ఛిన్నంగా ఇక్కడ సాగుతూ వచ్చినాయి. అయితే రేపటి రోజు అత్యంతము పరమ పవిత్రమైనది, చాలా జయంతులు వస్తాయి. శ్రీరామ జయంతి నవమి, కృష్ణ జయంతి శ్రావణ బహుళ అష్టమి, ఆయా సమయాలలో దుష్ట సంహారం జరిగింది. కృష్ణ భగవానుడు కేవలము అవతారమే కాక జగద్గురువు కూడా. ఎందువల్లైనారు? భగవద్గీత ఉపదేశించారు కనుక. పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు. ఆ పార్థుడు ఒక దూడ అంతే, ఆ అమృతాన్ని మొత్తాన్ని అందిస్తున్నారు స్వామివారు. అయితే ఈ దూడ మొత్తం పాలు తాగుతుందా? ఎక్కడైనా తాగదు. కానీ ఆ పాలు మొత్తం ఎవరికి అందుతాయి? సుధీర్భోక్త, ఎవరైతే తరించాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి అందుతాయి ఆ పాలన్నీ. ఏమిటది ఆ పాలు? దుగ్ధం గీతామృతం మహత్ అని. కనుక ఆయన జగద్గురు అయినారు. కానీ బ్రహ్మచర్యాదేవ సన్యసేత్ అనేటువంటి మాటను సార్థకపరుస్తూ బ్రహ్మచర్యాశ్రమము నుండే తురీయాశ్రమానికి వెళ్ళినటువంటి పరమశివుని యొక్క అవతారము, ఇలాంటి మరొక అవతారాన్ని ఎక్కడైనా చూపించాలి అంటే వారి పరంపరలో ఉన్నటువంటి భారతీ తీర్థస్వామి వారు మనకి దర్శనం ఇస్తారు తప్ప మరొక రకమైనటువంటి గృహస్థాశ్రమంలో ఉండేటువంటి మూర్తి మనకి కళ్ళకు కనిపించదు. ఆనాడు భగవత్పాదుల వారు కనుక అవతరించకుండా ఉన్నట్లయితే అవైదుకులు, ఈశ్వరుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు, బౌద్ధాదుల సంగతి తీసిపారేయండి, పక్కన పెట్టండి, ఆస్తికులము భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మేటువంటి వాళ్ళు కూడా పరస్పర కలహములతో శైవులు, శాక్తులు, వైష్ణవులు, గాణాపత్యులు, సౌరులు ఇన్ని రకాలుగా ఇతడే దేవుడు అనేటువంటి దృష్టిలో ఉండి పరస్పర కలహములతో అసలు ప్రధానమైనటువంటి వైదిక మార్గాన్ని విడిచిపెట్టి ఆగమ మార్గాల్ని అనుసరించి అధోగతిని పొందుతూ ఉన్నటువంటి రోజులవి. అందువల్లే కరుణార్ద్ర హృదయుడైనటువంటి భగవానుడు నిన్నటి రోజున నేను చెప్పి ఉన్నాను, ముక్త్వా మౌనం వటవిటపిన మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఈ కలియుగంలో వీళ్ళు ఆధ్యాత్మిక హృదయవిక అది భౌతికములైనటువంటి తాపములతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రజలందరినీ చూచి ఉద్ధరించాలనేటువంటి కరుణతో మౌనవ్రతంతో సనకాది మహాములందరికీ కూడా తత్వోపదేశం చిన్ముద్ర ప్రదర్శన ద్వారా తత్వోపదేశం చేస్తూ ఉన్నటువంటి ఆ మహాత్ముడు దక్షిణామూర్తి రూపుడైనటువంటి ఆ స్వామి పరిగెత్తుకుంటూ వచ్చేసారట భూలోకంలోకి. ఇందువల్ల వీళ్ళందరినీ తరింపజేయాలనేటువంటి ఆ దుర్దాతో ఏ రకమైనటువంటి ప్రయాణ సాధనములు లేనటువంటి స్థితిలో నిన్నటి వరకు మనం 16 సంవత్సరాల వయస్సు వరకు మనం చెప్పుకున్నామండి, అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్రవిదు, షోడశే కృతవాన్ భాష్యం అంతవరకు చెప్పుకున్నాం, ద్వాత్రింశే మునిరచ్చగా అది రేపొస్తుంది మనకి మళ్ళీ భగవానుడు కైలాసానికి వెళ్ళిపోయే ఘట్టం. ఈ తక్కిన 16 సంవత్సరాలు ఏం చేశారు? నిన్నటి రోజున చివరి ఘట్టం ఏమిటి? వ్యాసముని ఇంద్రుడు, నాయన నువ్వు ఇప్పుడు శరీరాన్ని చాలించడం కాదు, నీవు రచించినటువంటి గ్రంథముల యొక్క ప్రసారము జరగాలి, అద్వైత మత ప్రచారం జరగాలి, కనుక అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర కావాలి, కనుక చీకటిని పోగొట్టేటువంటి సూర్యుని వంటి నీ యొక్క శిష్యుల్ని ఆయా స్థానములలో నీవు నియోగించి అవిచ్ఛిన్నమైనటువంటి అద్వైత ప్రచారం జరిగేటట్టుగా చెయ్యాలి. యావత్ పరమర మతం అనిరాకృతం స్యాత్ తావత్ మతం స్వప్రతిష్ఠితం భవతి అని. ఎంతవరకైతే భేదవాదుల యొక్క మతములు నిరాకరింపబడవో అంతవరకు స్వమతాన్ని ప్రతిష్ఠించుకోవడం కష్టం. అందువల్ల అనేక రకాలైనటువంటి భేదవాదులు ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు జయించాలి. ఈ కార్యక్రమం అంతా నీ మీద ఉన్నది, కనుక మరొక 16 సంవత్సరాలు నీకు వయస్సు అందిస్తున్నాను అని చెప్పారు. నిజంగా ఆ 16 సంవత్సరాలే కనుక వ్యాసమునీంద్రులు అనుగ్రహించకపోతే భగవత్పాదుల వారు 16 సంవత్సరాలకే ఈ ప్రస్థానత్రయభాష్యాదులు స్తోత్రాదులు రచించి అంతర్ధానాన్ని చెందినట్లయితే ఈ శోభ ఉండేది కాదు భారతదేశానికి. మనము ఏ రకంగా స్వామివారి యొక్క రుణాన్ని తీర్చుకోగలం? భక్తిభావంతో ఉండటమే కాదు, రేపటి రోజు శంకర జయంతి మహత్తరమైనటువంటి పుణ్యదివసం. ఆ దివసంలో శృంగేరి జగద్గురువులు ఆజ్ఞాపించారు, సర్వత్రా అష్టోత్తర శతనామ పూజ జరగాలి, ఆ నామావళిని పఠించాలి అందరూ అని. నేను రోజు పఠిస్తున్నాను, ఇవాళ పఠింపజేద్దాం అనుకున్నాం కానీ కాలాతీతం అయింది. భక్త మహాశైలు విరివిగా పాల్గొని రేపు పొద్దున అక్కడ అభిషేకం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో నేను పారాయణం నా కొద్దిగానే ఉంది, ఇదైన తర్వాత నామములు ఉచ్చరిస్తే అందరూ కూడా ఆ నామాన్ని ఒక్కసారి ఉచ్చరించినందువల్ల కనీసం ఆ స్వామి యొక్క చరిత్ర మొత్తం ఆ నామంలో వస్తుంది. ఈ రకంగా మనకి వాగ్రూపమైనటువంటి స్తుతి ద్వారా స్వామిని కొంత అందరం అర్చించుకున్నట్టుగా అవుతుంది. అక్కడ ఉండేటువంటి ఎవరో పూజారులు మాత్రమే పూజ చేయటం కాదు, మనందరం కూడా పూజ చేసుకుంటున్నాం. అసలు పూజ అంటే ఏమిటి? పండ్లు తీసుకురావటం, పూలు పెట్టడం, ఊదుకడ్డీలు వెలిగించడం, నివేదన చేయటం, దీపారాధన చేయటం, ఇదే నా పూజ? దీంట్లో నీ సొంతమేమన్నా ఉందా? భగవంతుడు నిర్మాణము చేయనటువంటి వస్తువుని దేన్నైనా నువ్వు సమర్పిస్తున్నావా భగవంతుడికి? మన తాలూకు ఏదన్నా కావాలి కదండి యథార్థంలో, అప్పుడు అది పూజ అవుతుంది. మరి ఏం చేస్తున్నాం మనం పూజ అనంటే, భవద్భక్తిమేవ స్థిరం దేహి మహ్యం కృపాశీల శంభో కృతార్థోహమస్మి. స్వామి, నాకు కావాల్సింది ఒక్కటే, నీ యందు నాకు నిరంతరము భక్తిభావం ఉండేట్టుగా చేయవలసింది. అలానే ఆ మనఃపుష్పాన్ని సమర్పిద్దాం. తక్కినవి వద్దని కాదు నేను చెప్పేది, ఆ భక్తిభావము అనేది యోమే భక్త్యా ప్రయచ్యతే, భగవద్గీతలో కూడా భగవానుడు అదే మాట చెప్పి ఉన్నారు. ఆ భక్తిభావంతోనే మనము భగవంతుడికి కైంకర్యం చేసుకోవటం, సంవత్సరానికి ఒక్క పర్యాయం వచ్చే మహత్తరమైనటువంటి పుణ్య దివసం, ఆ దివసాన్ని ఉదయం పాలకీ ఉత్సవంతో పాటు ఇంత వయస్సు వచ్చిన హరిప్రసాద్ శ్రీహరిప్రసాదరావు గారు ఆ పల్లకీ వెంబడి తిరుగుతూ ఉంటారు. మరి మనం ఇంకా కొంత పూర్వ వయస్కులు చాలామంది ఉన్నాం, నేను అవునో కాదో కానీ, అందరం కలిసి ఆ పల్లకీ ఉత్సవంలో పాల్గొనటం, ఆ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పూజ జరిగే విధానాన్ని గమనించడం, సాయంత్రం పూజ జరిగే విధానాన్ని కూడా గమనించడం, తర్వాత స్వామివారు కైలాసానికి వెళ్ళేటువంటి చరిత్ర వరకు రేపు ఈ టయానికల్లా మనం చెప్పుకుందాం. మహత్తరమైనటువంటి ఆ పుణ్య దివసాన్ని ఈ రకంగా సార్థకం చేసుకుందాం. అయితే ఇవాళ అసలు ఏమీ చెప్పటం జరగలేదు అనేటువంటి కించె లేకుండా 8:30 వరకు చెప్పమని అన్నారు. ఆ 8:30కి ఇంకో 10 నిమిషాలు ఉంది కనుక ఆ 10 నిమిషాల్లో వక్తవ్యాంశాన్ని చెప్తాను. అంటే భగవత్పాదుల వారి యొక్క కర్తవ్యాలు ఏమిటి ఇప్పుడు అని అంటే, ద్విసప్తతిమతో క్షేత్రే నమః ఒక నామం, అది 72 విమతములను ఖండించడం. దీంట్లో గణాపత్య మతంలో భేదాలు చాలా ఉన్నాయి, శాక్తేయుల్లో భేదాలు చాలా ఉన్నాయి, వైష్ణవంలో కూడా భేదాలు చాలా ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి మతములను, కాపాలిక మతం, రకరకాలైనటువంటి మతాలన్నీ కూడా ఆ మతాలని మాధవీ శంకర విజయంలో పొందుపరచలేదు, కానీ ప్రాచీన బృహచ్చంకర విజయంలో పొందుపరిచారు. ఆ శ్లోకాలన్నీ కూడా డిండిమకారుడు దాదాపు 500-600 శ్లోకాల్ని దీంతో నిక్షిప్తం చేశారు. అవకాశం ఉన్నప్పుడు సావకాశంగా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా చరిత్రని చెప్పుకుంటూ ఉన్నాం కనుక వ్యాసమునీంద్రుని యొక్క ఆజ్ఞానుసారము ముందర ఈ రచించినటువంటి ప్రస్థానత్రయ భాష్యంలో ప్రధానమైనటువంటి శాస్త్రం సూత్రభాష్యం. సూత్రభాష్యం యొక్క ప్రాముఖ్యతను నిన్న మనం చాలా వివరంగానే చెప్పుకున్నాం. దానికి వార్తికం వ్రాసేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? కుమారస్వామి ఉన్నాడు, కుమారుల భట్టు రూపంలో. ఆయన పూర్వమీమాంస పెద్ద విస్తారమైనటువంటి శాస్త్రం అది. దానికి సంబంధించినటువంటి శాబ్ర భాష్యం మీద తంత్రవార్తికం, శ్లోకవార్తికం అని వార్తికాలు రచించారు. అది అసలు పూర్వమీమాంసకి పట్టు. అలానే ఈ సూత్ర భాష్యానికి కూడా వార్తికాన్ని రచింపజేయాలి అనేటువంటి అభిప్రాయం, అదే కుమారుల భట్టు చేత చేయిద్దాము అనేటువంటి అభిప్రాయంతో ఆయన తీర్థరాజమైనటువంటి ప్రయాగలో ఉన్నారని తెలుసుకొని స్వామివారు అక్కడికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళారు. ఒక చరిత్రని మనం అనుకోవాలి. భారతదేశంలో అనేక క్షేత్రాలు ఉన్నాయండి, కానీ క్షేత్రరాజ్యం అని చెప్పబడేది కాశీ శాస్త్రీయంగా. అలానే కాశీకి కూడా లేనటువంటి మహత్తరమైనటువంటి మరొక ఘట్టం ప్రయాగకి ఉంది, అక్కడ తీర్థరాజ్యం అని చెప్తారు. ఆ తీర్థంలో స్నానం చేసినప్పుడు సమస్తములైనటువంటి పాపములు పోవటమే కాక మనస్సంకల్పితమైనటువంటి సమస్త విషయాలు నెరవేరుతాయని పురాణాల్లో చెప్పడం కాదు, సితాసితే సరితే యత్ర సంగతే అని రుక్కు. ఎక్కడైతే తెలుపు నలుపు కలిసినటువంటి నదులు రెండూ సంగమిస్తూ ఉన్నావో అక్కడ స్నానం చేసినటువంటి వాడు మహత్తరమైనటువంటి పుణ్యలోకాలకి చేరతాడు అని. దానిని అక్కడ విద్యారణ్యస్వామివారు కూడా రాశారు. స్వామివారు అక్కడ స్నానం చేస్తూ ఎన్నో విషయాలు ఉన్నాయి. శంకర విజయంలో తల్లిని స్మరించుకుంటూ స్నానం చేశారు అని ఒక మాట ఉంది. ఏమిటి తల్లిని స్మరించుకోవటం అంటే, మనం వెళ్ళినప్పుడు మన ఆప్తులు ఎవరైనా రాదగిన వాళ్ళు రాకపోతే వాళ్ళ కొరకు మనము కూర్చొని తయారు చేసుకొని దర్భతో దానితో సహా కనుక 3 సార్లు మునిగినట్లయితే వాళ్ళకి ఈ స్నాన ఫలం వస్తుంది అని ధర్మశాస్త్రం. తల్లిగారికి ఆ స్నానఫలాన్ని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో భగవత్పాదుల వారు తల్లిగారిని స్మరించారు. ఇక కుమారుల భట్టు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అక్కడ జరిగిన చరిత్ర ఏమిటి అంటే, సాక్షాత్ కుమారస్వామి కుమారుల భట్టుగా అవతరించారు అని మొదటి రోజునే మనం చెప్పుకున్నాం. ఆ కుమారుల భట్టు బౌద్ధ మతాన్ని ఖండించారు. ఆ ఖండించడానికి ముందు కొంత చరిత్ర జరిగిందండి. ఆ చరిత్ర 2 నిమిషాల్లో చెప్పుకోవాలి. ఒక మతాన్ని ఖండించాలి అంటే ఆ మతము యొక్క గ్రంథములను సంపూర్ణంగా పరిశీలించాలి. గ్రంథాన్ని పరిశీలించడమే కాక గురుముఖత అధ్యయనం చేయదలుచుకున్నారు ఆయన. అందుకని బౌద్ధ పండితులు చెప్తూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రవచనాలకు వెళ్ళటం ప్రారంభించారు. అయితే వాళ్ళు వేదనింద చేస్తూ ఉన్న సమయంలో ఈయన విని కళ్ళమ్మ నీళ్లు గార్చారట. అరే రే రే, వేదనింద చేస్తూ ఉన్నారే, గురునింద కానీ వేదనింద కానీ చేసే చోటికి వెళ్ళకూడదు, మరి మనం ఇక్కడికి ఎట్లా, ఇక్కడ కూర్చోక తప్పదు కదా ఈ శాస్త్రాధ్యయనం చేయడానికని అనుకున్నారట. ఇది పక్క వాళ్ళు కనిపెట్టి ఈయనని ఆ మేడ మీద నుంచి కింద పడేశారట. ఎక్కడో ఉన్నతమైనటువంటి మేడ, ఆ మేడ మీద నుంచి పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో. అప్పుడు ఆయన అనుకున్నారట, యజుర్వేద ప్రమాణము స్యుః, తర్వాత ఏ మాట అయితే అన్నారో, వేదములే కనుక ప్రమాణములు అయినట్లయితే నా శరీరానికి క్షతి ఎందుకు ఉంటుంది అంటూ నెమ్మదిగా కింద పడిపోయినారు. అయితే ఆ పడేటప్పుడు ఒక కన్ను దెబ్బతిన్నదిట. ఏమిటి దీనికి కారణము, వేదముల ఎందు ప్రామాణ్యము లేకన తనలో ఏమన్నా లోపం ఉందా? ఆ రెండు మాటలు ఆయనే చెప్తారు. ఇది వేదా ప్రమాణము స్యుః, ఏమిటి వేదములే కనుక ప్రమాణములు అయినట్లయితే అనంటే వేదములు అప్రమాణములు అని అనటానికి కూడా ఒక అవకాశం ఉందా? ఈ సందేహవాక్యము పలకటం అనేది ఒక దోషము. ఎట్లాంటి వాడన్నా కానీ గురువు దగ్గర ఒక విద్యను అభ్యసించినప్పుడు తిరిగి ఆ గురువునే ఖండించడం అనేది దోషం అవుతుంది. తర్వాత బౌద్ధ మతాన్ని అతి తీవ్రంగా ఖండించారు, ఖండించబోతూ ఉన్నాడు ఈయన. ఈ రెండు దోషములు ఈయనకు ఆపాదించినాయి కనుక ఈయనకు ఒక కన్ను పోయింది. ఏకాక్షిగా ఉండేవాడైన కుమార్ల పట్టుగారు కాక మరొక దోషం వచ్చింది ఆయనకి. ఏమిటి ఆ దోషము అనంటే, పూర్వమీమాంసా శాస్త్రంలో కర్మ చెయ్యి, కర్మ వల్ల నువ్వు ఫలితాన్ని పొందు అన్నంతవరకే ఉంటుంది, కానీ ఈశ్వరుడున్నాడు అని ఆ శాస్త్రంలో అంగీకరించరు. ఈశ్వరుడిని అంగీకరించకపోవటం అనేది వాళ్ళ దోషం కాదు, కర్మని నమ్ముకో, ఈశ్వరుడున్నా అంటే ఆయనకి భజన చేస్తే చాలు అనే ఉద్దేశం నువ్వు పడద్దు, ఆయన చెప్పిన కర్మ సక్రమంగా చెయ్యి ఫలితాన్ని పొందు అని చెప్తారు. కనుక ఈశ్వరుణ్ణి నిరాకరించినటువంటి సిద్ధాంతాన్ని తను అనుసరించాడు కనుక దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? గురువులైనటువంటి బౌద్ధ గురువులను ధిక్కరించాడు కనుక దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, ధర్మశాస్త్రాల్లో తుషావహరణం అని ఒక పద్ధతి, చుట్టూర్త ఊక పోసుకొని ఆ ఊకకి నిప్పు పెట్టి అది నెమ్మదిగా కాలుకుంటూ వస్తే ఆ బాధని సహిస్తూ ఉన్నప్పుడు ఇహలోకంలోనే ఈ నరకాన్నంతా అనుభవించాడు కనుక పరలోకంలో నరకం ఉండదు. దానిని అనుసరించి ఆయన ఆ ప్రమేయంలో ఉన్నారు. ఆ సమయంలో భగవత్పాదుల వారు అక్కడికి వెళ్ళారు. చుట్టూర్త పొగ కమ్ముకొని ఉంది, దరీప్యమైనటువంటి తేజస్సుతో వచ్చినటువంటి భగవత్పాదుల వారిని అక్కడి నుంచే చూచి ఆనంద బాష్పాలు రాలుస్తూ, స్వామి నీ దర్శనమైంది, ఇంకా నేను కృతార్థుడైనాను, నిజంగా నాకు కూడా నీ యొక్క సూత్రములకు వార్తికం వ్రాయవలెను అనేటువంటి కోరిక ఉన్నది, కానీ ఆ కోరిక తీరకుండానే నేను ఈ ప్రాయశ్చిత్త రూపమైనటువంటి దానితో వెళ్ళిపోతూ ఉన్నాను అని అంటారు. అంటే నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ఏమిటి, దుర్మతములను ఖండించావు నీవు, నీవు ఎవరో నాకు తెలుసు, సాక్షాత్ గుహుడవు నీవు, మరి అలాంటప్పుడు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవలసినటువంటి పని లేదు, అయితే ఇప్పటికే కొంత శరీరం కాలిపోయిందేమో అని నువ్వు అనుకుంటావేమో, నీకు ఆ బాధ లేదు, నా కమండలూదకలతో నిన్ను ప్రోక్షించి నిన్ను మామూలు మనిషిని చేస్తాను, కనుక నీవు దీనికి మాత్రం వార్తికం రాయవలసి ఉంటుంది అని అంటే, అక్కడ ఆ బాధతో ఉండే ఆ ప్రథమాధ్యాయంలో అక్కడక్కడ చూచి, స్వామి ఈ ప్రథమాధ్యాయం వరకు 8000 శ్లోకాలు రచించవలసిన అవసరం ఉంది, కానీ ఒకళ్ళకి నేను ఉపదేశించేటువంటి వాడిని, నీ యొక్క అనుగ్రహం వల్ల సంసారాన్నించే తరింపజేసేటువంటి వాడు సాక్షాత్ విశ్వేశ్వరుడవు, నీ వల్ల నాకు తరణోపాయం లేదు అని ఏం లేదు, కానీ ఇట్లాంటి ప్రాయశ్చిత్తం అనుభవించడం అనేది చూడాలి, యజ్ఞదాచరతి శ్రేష్ఠ అనేటువంటి విధానంలో, కనుక నేను వెళ్ళిపోతున్నాను అని దిగులొద్దు, నాకంటా నా శిష్యుడు మహాపండితుడు అతను, అతని యొక్క భార్య సాక్షాత్ శారదాదేవి, వాళ్ళ ఇద్దరు మాహిష్మతీపురంలో ఉన్నారు, అతడిని నీవు జయించి అతడి ద్వారా దీనికి వార్తికం రాయించు, చాలా శోభగా ఉంటుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంతవరకు నీవు నాకు కంటికి ఎదురుగ్గా కూర్చోవలసింది అని అంటారు. ఈ మాటలు ఎట్లాంటివంటే, కృష్ణ భగవానుణ్ణి భీష్మాచార్యుల వారు అదే కోరతారు, ధర్మరాజుకి భీష్మాచార్యుల వారి ద్వారా ధర్మాలన్నిటినీ చెప్పాలి అనేటువంటి ఉత్సుకతో, ధర్మరాజుకి లేనిపోని సందేహాలని కొన్నిట్లని కలిగింపజేసి వాటికి తను చెప్పే సమాధానాలు ఆయనకి నచ్చకుండా చేసి అక్కడికి తీసుకెళ్ళారు కృష్ణ భగవానుడు. నువ్వెందుకు తీసుకొచ్చావో నాకు తెలుసు స్వామి, ధర్మరాజుకి ధర్మబోధ కోసం కాదు, నేను నీకు ఆంతరంగిక భక్తుణ్ణి, నేను ఈ శరీరం వదిలిపెట్టేటప్పుడు నీవు సాక్షాత్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామి నాకు కళ్ళ ఎదుట నువ్వు కనిపిస్తూ ఉన్నావు అంటాడు మహాభాగవతంలో భీష్మస్తవంలో. ఆయన్ని చూస్తూనే ఆ శరీరాన్ని వదిలిపెట్టి వేసాడు భీష్మాచార్యుల వారు. అలానే తారక మంత్రాన్ని ఉపదేశించి తరింపజేశారు స్వామివారు. ఆ కుమారుల భట్టు తన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోవటం జరిగింది. ఇంతవరకు సప్తమ అధ్యాయం అయిపోయింది. ఇక అక్కడికి మండనమిశ్రుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక 2 నిమిషాల్లో ముగిస్తాను. మండనమిశ్రుడు ఇతఃపూర్వమే చెప్పుకున్నాం బ్రహ్మ యొక్క అంశతో వచ్చాడు. భగవత్పాదుల వారి శిష్యులు అందరిలోకి మహాపండితుడు ఘంటాపథంగా చెప్పవచ్చు, అందులో ఏమి సందేహం లేదు. మండనమిశ్రుడి కంట పద్మపాదుల వారు తత్వవేత్త, హస్తామలకుడు మహాయోగి, త్రోటకాచార్యుల వారు మహాభక్తుడు. ఇట్లా ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి, కానీ మహాపండితుడు ఎవరు వీళ్ళల్లో ఉంటే మండనమిశ్రుడే, దాంట్లో ఏమి సందేహం లేదు. 12 రోజులు శాస్త్రార్థం చేయగలిగాడు ఆ మహాత్ముడు. పైన ఆయన భార్య సరస్వతి దేవి యొక్క అవతారం. మొదటి రోజునే చెప్పుకున్నాను దుర్వాస మహర్షి యొక్క శాపం వల్ల ఆవిడ ఇక్కడ ఉభయభారతి అనేటువంటి పేరుతో జనించింది. అక్కడికి వెళ్ళారు మహాష్మదీపురానికి. వస్తూ వస్తూ ఉంటే మండనమిశ్రుని యొక్క దాసస్త్రీలు వెళుతూ ఉన్నారట బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడానికి. వీళ్ళు బస చేసింది కూడా ఊరి బయట ఓ దేవాలయంలో, స్వామివారు శిష్యులు అంతా. అమ్మా, ఇక్కడ మండనమిశ్రుని యొక్క ఇల్లు ఎక్కడ ఉంది అంటే వాళ్ళు కొన్ని గుర్తులు చెప్పారంటే ఆ గుర్తుల వరకు చదివేసి నేను మానేస్తా. స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరంగన ఎత్ర గిరంగిరంతి. ఏ మండనమిశ్రుని యొక్క ద్వారము పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గూళ్ళల్లో ఉన్నటువంటి రామచిలుకలు వేదములు స్వతః ప్రమాణముల పరతః ప్రమాణముల అని చర్చించుకుంటూ ఉంటాయో ఆ ఇల్లు మండనమిశ్రుడిది అని గ్రహించవలసింది అని చెప్పారు వాళ్ళు. అంటే ఇంట్లో ఎప్పుడూ శాస్త్రార్థ చర్చలే జరుగుతూ ఉండటం వల్ల ఆ మాటకి అర్థం కూడా తెలుసుకోలేనటువంటి చిలకలకి నోటికి వచ్చేసింది అది. స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కిరంగన ఎత్ర గిరంగిరంతి అని. అలానే ఫలప్రదానం చేసేవా ఇది కర్మ లేకపోతే ఫలప్రదాత ఈశ్వరుడా అనేటువంటి చర్చ కూడా చేస్తూ ఉండేవిట ఆ చిలుకలు. ఇట్లాంటిది గుర్తు కలిగినటువంటిది ఆ మండనమిశ్రుని యొక్క గృహం అని చెప్పారు. అక్కడికి వెళ్ళారు. అవేళ అదృష్టవశాత్తు మండనమిశ్రుని యొక్క గృహంలో తండ్రిగారి ఆర్థికం చేస్తున్నారు ఆయన. మరి అంత మహాపండితుడైన వాడు సామాన్యమైనటువంటి వృత్తిక్కుల్ని పెట్టుకోలేడు కదా, పితృస్థానంలోనూ విశ్వేదేవస్థానంలోనూ. ఆయన ప్రార్థించి వ్యాసమునీంద్రుణ్ణి జైమిని మహర్షిని ఇద్దరిని పిలుచుకొచ్చారు. వాళ్ళిద్దరికీ కాళ్ళు కడుగుతున్నారు. వాటిలో పెద్ద కోట కూడా పెద్ద మహాసంపన్నుడైన ద్వారాలు బాగా గట్టిగా బిగించి ఉన్నాయి. వీళ్ళందరూ బయట ఉండి తలుపులు కొడితే ఎవరు పలికే వాళ్ళు లేరు. భగవత్పాదుల వారు ఆకాశగమనం చేసి లోపలికి దిగారు. ఆయన కాళ్ళు కడుగుతూ ఇట్లా తల ఎత్తేటప్పటికీ ఈ సన్యాసి వేషం, దండం, ఎర్రగుడ్డలు, షాటి, దంజం లేకపోవటం, శిఖ లేకపోవటం, ఇట్లాంటి మనోహరమైనటువంటి మూర్తి కనిపించింది. ఆయన సన్యాసులుంటే మహాద్వేషం, ఎందుకంటే శాస్త్రం చెప్పింది జీవితాంతము అగ్నిహోత్రం చేయవలసింది, జీవితాంతము సంధ్యావందనం చేయవలసింది, ఎవడైతే అగ్నిహోత్రం చేయడో వాడు వీరహత్యను పొందుతాడు, ఇట్లాంటి మాటలన్నీ చెప్తూ ఉన్నవి. అలాంటప్పుడు ఈ కర్మనంతా వదిలిపెట్టి వీళ్ళు సారుపోతులుగా ఏదో వేదాంతం అని తిరుగుతున్నారే తప్ప ఆ వేదాంతం అనేది ఏమీ లేదు, 10 నిమిషాలు మాట్లాడితే దానికి సమాధానం కూడా లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి పాండిత్యం వల్ల వచ్చినటువంటి అహంకారంతో ఉన్నటువంటి అభినివేశంతో ఉన్నారు ఆయన. ఈ యతిని చూడగానే ఆయనకి మహాక్రోధం కలిగింది. ఓ బోడి ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. కుతో ముండి, సంస్కృతంలో శబ్దాలు. కుతో ముండి అంటే దానికి ఏం అంటే అర్థం ఏంటి అంటే ముండనం అంటే గొరిగిచ్చుకోవటం, గడ్డం మీసం లేకుండా జుట్టు లేకుండా ఉన్నటువంటి వాడా అని మాట. స్వామివారు ఏం చెప్పారంటే గృహస్థులైనటువంటి వాళ్ళకి కింద భాగం కూడా చంకలకు కూడా చేయించుకోవాలి. సన్యాసులు చంకలు చేసుకోవడానికి లేదు. ఆగళాన్ ముండి అని సమాధానం చెప్పారు. కుతో ముండి, కుతహ అంటే పంచమ్యర్థం, అది ఎక్కడ నుండి నీకు క్షౌరము అని పెడర్థం తీసి స్వామివారు నవ్వించడానికి ఆగళాన్ ముండి అని చెప్పారు. మేము సన్యాసులం అయ్యా మీలాగా కక్షలు చేయించుకోము, ఇక్కడి నుంచి గొంతు దగ్గర నుంచి పై వరకే ఉండడం జరుగుతుంది మాకు. పంథాస్తే పృచ్యతే మయ, అలా కాదయ్యా నువ్వు ఏ మార్గంలో వచ్చావో నేను అడుగుతున్నాను అని ఆయన భావం. కానీ ఆయన అడిగిన మాటలకి తూచా తప్పకుండా మాట్లాడాలంటే తే పంథాహ మయా పృచ్యతేనే, నీ యొక్క మార్గము నా చేత అడగబడుతుంది. నువ్వు ఎట్టించి వచ్చావు, నేను తలుపులు వేసుకోన్నా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు దొంగలాగా వచ్చావే అని ఈయనకి అభినవేశం కోపం. స్వామివారు ఏమన్నారంటే పంథాస్తే పృచ్యతే మయా, అంటే నీ చేత మార్గము అడగబడ్డదా. దానికి అన్నారు కిమాహ పంథాహ అన్నారు. అయితే ఆ మార్గం నీకేం చెప్పింది అన్నారు. మీకు అర్థమవుతున్నదా ఈ శ్లోకాల్లో ఉండేటువంటి స్వారస్యం? పంథాస్తే పృచ్యతే మయా, తే పంథాహ నీ యొక్క మార్గము మయా పృచ్యతే, నా చేత అడగబడుచున్నది. అంటే నువ్వు ఏ మార్గం గుండా వచ్చావో నేను అడుగుతున్నానని తాత్పర్యం అంతే. కానీ ఆ శబ్దాల్లో పంథాస్తే పృచ్యతే మయా అనేటప్పటికీ దానికి ఎట్లా వస్తుందంటే తే నీ యొక్క పంథాహ మార్గము మయా నా చేత పృచ్యతే అడగబడుచున్నది, నువ్వు ఏ మార్గం గుండా వచ్చావో నేను అడుగుతున్నాను అని తాత్పర్యం బాగానే ఉంది. దీనికి స్వామివారు ఏం సమాధానం చెప్పారంటే కిమాహ పంథాహ అన్నారు. అయితే నీవు మార్గాన్ని అడిగావు, అడిగితే ఆ మార్గం నీకేం చెప్పింది అనేటప్పటికీ ఆయనకి మహాకోపం వచ్చింది. త్వన్మాతా ముండేచ్యహ, నీ తల్లి పుణ్యశ్రీ కాదు అని చెప్పిందయ్యా అన్నాడు అంత కోపంగా. తథైవ హి, సరే అట్టానే కానీ. దీంట్లో రెండు రకాలు. ఏమన్నారంటే ఇప్పుడు అడిగింది నువ్వు, ఆ మార్గాన్ని నువ్వేదో అడిగావు, ఆ మార్గం నీతో ఏం చెప్పింది? నీ తల్లి పుణ్యశ్రీ కాదు యధవ మనిషి ఏం చెప్పింది కావచ్చు, నాకేం సంబంధం ఇప్పుడు ఆ మా సంభాషణలో. తవన్నమాత ముండే చాహ తథైవహి, ఇట్లా చాలా చాలా అతడు ఆక్రోశంతో మాట్లాడతాడు. వాటికన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత వ్యాసమునీంద్రుడు, ఏమి మండన, వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసునో, సర్వజ్ఞుడైనటువంటి మహాయతి, అతన్ని ఈ సమయంలో నువ్వు పూజించాలి, మర్యాదాతిక్రమణం చేసి ఈ సంభాషణ ఎందుకు చేస్తున్నావు, కనుక నువ్వు చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకొని అతన్ని కూడా నిమంత్రించమని చెప్పటం. అక్కడి నుంచి కొంచెం పశ్చాత్తాపడి, మీరు కూడా ఇక్కడ భిక్ష స్వీకరించవలసిందంటే నేను ఈ భిక్ష కోసం రాలేదు, వాదభిక్ష కోసం వచ్చాను అని చెప్పటం. ఆ చెప్పిన తర్వాత అప్పుడు ఉభయలకి శాస్త్రార్థం జరగాలి అని అంటే మధ్యవర్తులు లేనటువంటి శాస్త్రార్థం కుదరదు. అసెంబ్లీలో మాట్లాడినట్టు పెద్దగా ఆవిడ మాట్లాడితే వాడి మాటే చెల్లుబాటు అయ్యేటట్టుంటే కాదు, అక్కడ నియామకుడు గట్టివాడు ఉండాలి. అందుకని స్వామి మీరిద్దరు ఉన్నారు కదా, పతంజలి అదే జైమినియన్ను వ్యాసుల వారు మీరిద్దరు ఉండవలసింది, అంటే మేం కాదు నీ భార్య మహాపండితురాలు, ఆవిడే ఉండి మీ ఇద్దరి యొక్క శాస్త్రార్థాన్ని సంపూర్ణంగా పూర్తి చేయగలదు అని చెప్పారు. అక్కడి నుంచి మండన మిశ్రుడి యొక్క శాస్త్రార్థం జరుగుతుంది. మండన మిశ్రుని శాస్త్రార్థం అయిన తర్వాత ఆయన జయింపబడ్డ తర్వాత ఉభయభారతి కూడా, నా భర్త సగం వరకే నువ్వు జయించావు స్వామి, మరి నేను కూడా అడుగుతాను అని ఆవిడ కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆవిడ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి స్వామివారు పరకాయ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇదంతా వరుసక తర్వాత ఇతర పండితులందరినీ జయించడం, మధ్యలో క్రకచుడు, తర్వాత ఉగ్రభైరవుడు, నృసింహావిర్భావము, ఇట్లాంటి చరిత్రలన్నీ జరుగుతాయి. అతి క్లుప్తంగా వాటిని చెప్పుకొని కైలాస నిర్గమనం, మళ్ళీ తిరిగి స్వామివారు వెళ్ళినటువంటి చరిత్రని రేపు పూరించుకుందాం. రేపు సకాలంలో వీలైనంత వరకు మొదలుపెట్టుకొని చేసుకుందాం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు హరయే నమః. వస్తు ప్రజాభ్య పరిపాలయంతా.